ही हाथ में बंद हो रहा है వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా సత్యనారాయణ రాజు గారు వారి సహచరులు ట్రస్టీస్ వారి యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని మీరు నేను ఈరోజు నివేదికలో ఈ కోవిడ్ యొక్క ప్రాంగణంలో సమావేశం అవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి రూపాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తే మీరు ఆరాధన చేస్తున్న కొంతకాలం ఆ వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు ఆయన రూపాన్ని అన్ని దేవతలు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఒక విష్ణువు అని కాదు, సర్వదేవతల యొక్క స్వరూపం వెంకటేశ్వర స్వామి. ఆయనే విష్ణువు, ఆయనే కుమారస్వామి, ఆయనే శివుడు, అన్ని దేవతల యొక్క స్వరూపమే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తే మన మనస్సు నిర్మలం అవుతుంది. మీరు చేసి చూడండి. తర్వాత వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది. ఉపాసన లేకుండా మోక్షం రాదు. భగవంతుని ఉపాసన చేయగలిగా మన వాక్కు నిర్మలం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, ఇంద్రియాలు కూడా స్వాధీనంలోకి వస్తాయి. అంటే ఇంద్రియాలకి రాజు ఎవరంటే మనస్సు. ఆ మన ఉపాసన వల్ల ఆ మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది. అంటే మన ఇంద్రియాల యొక్క రాజు అనేటువంటి మనస్సు మన స్వాధీనంలో ఉంటే అది ఎలా స్వాధీనంలో ఉంటుందంటే ఉపాసన వల్ల స్వాధీనంలో వస్తుంది. సాధన వల్ల, ఉపాసన వల్ల పరమేశ్వరుడు యొక్క రూపాన్ని ధ్యానం చేయటం, నామాన్ని స్మరించటం వల్ల మనకి ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తుంది, మనస్సు స్వాధీనంలోకి వస్తుంది, శరీరం స్వాధీనంలోకి వస్తుంది. అంటే మనం ఎలా చెబితే మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు అలా ఎంత ఇది రహస్యం. మా మనస్సు బాగోలేదండి, నిర్మలంగా లేదండి, శాంతిగా లేదు అని చెప్తారు ఎక్కడికి. మనం ఏదైనా కొంచెం మంచి పనులు చేస్తుంటే, పెద్దలు చెప్పిన విషయాలు శ్రవణం చేస్తుంటే, ఈశ్వరుడు యొక్క వాక్యం పట్ల, ఈశ్వరుడు పట్ల మనం భక్తి కలిగి ఉంటే అప్పుడు మన మనసుకి శాంతి కలుగుతుంది. ఏమేం చేస్తున్నామా? కనీసం రోజుకి ఒక చిన్న మంచి పనైనా చెయ్యాలి. దానివల్ల మనకు పుణ్యం కలుగుతుంది. పుణ్యం సంపాదించుకోవటం వల్ల మనకేమవుతుందంటే మనస్సుకి బలం పెరుగుతుంది. సాయంత్రం నిద్రపోయే ముందు మటుకు ఈ జాగ్రత్తగా ఉండండి. విష్ణు రాస్తున్న వారు చదువుకోవటం, లేదా భగవద్గీత చదువుకోవటం, లేదా మహాజ్ఞానులు, మహాగురువులు, మహర్షులు, మహాత్ములు చెప్పినటువంటి ప్రవచనాలను చదువుకోవటం, సాయంత్రం నిద్రపోయే ముందు కాబట్టి మీ మనసును విశ్వంగా నిర్మలంగా పెట్టుకుంటే నిద్ర బాగా వస్తుంది. ఆ రాత్రి భాగంలో మీ తెలియకుండా మీ మనసు సాధన చేస్తుంది. అంటే మనం రామకృష్ణ మఠంలో కూడా సీనియర్ స్వామీజీస్ కూడా, బాగా సీనియర్ స్వామీజీస్, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి సీనియర్ స్వామీజీస్ కూడా సాయంత్రం నిద్రపోయి గంటసేపు భగవద్గీత, లేదా గోస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ, లేదా కాశీ శ్రీ రమణ మహర్షి, లేదా ఉపనిషత్తు ఒక గంటసేపు చదువుకుని పరిశీలన చేసుకుని నిద్రపోతారు సీనియర్ మానస్ కూడా. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళు ఎంత సీనియర్ మానసు, రికవరీ స్వామీజీస్, 80 సంవత్సరాలు వచ్చిన స్వామీజీస్ అంత జాగ్రత్తగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అందులో అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. ఒక చేతుడు శ్రద్ధను పట్టుకోండి, రెండో చేతుడు సహనం అంటే టాలరెన్స్, ఆ టాలరెన్స్ పట్టుకోండి. ఈ రెండు పట్టుకుని మీ జీవిత యాత్ర సాధించండి, మీరు గమ్యాన్ని చేరుకుంటారు సేఫ్గా అని ఫిలింగ్ సార్ ఎవరు రిపీటెడ్గా చెప్తారు. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. మనలో 3 గుణాలు ఉంటాయి, అలా తిరుగుతూ ఉంటాయి. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. తమోగుణం ఉన్నప్పుడు బద్ధకంగా ఉంటాం, రజోగుణం ఉన్నప్పుడు చిరాగ్గా పరాగ్గా ఉంటాం, వాయిస్ని పెంచి మాట్లాడతాం, సత్వగుణం ఉన్నప్పుడు స్వీట్గా మాట్లాడతాము, సాఫ్ట్గా మాట్లాడతాం. మనం చెప్పేది ఇతరులకు అర్థం పెట్టి చెబుతాం సత్వగుణం ఉన్నప్పుడు. రజోగుణం ఉన్నప్పుడు రజోగుణంలోంచి కామక్రోధాలు వస్తాయి, అవే మన ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకాలు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించవలసింది ఏంటంటే మాలో మూడు గుణాలు ఉన్నాయి, అందులో తమగుణాన్ని తగ్గించి రజోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించవలసింది. ఏదైనా ఒక పని పూర్తవ్వాలంటే మీరు ఉండాలి, అది ఆధ్యాత్మికమైనా సరే భౌతికమైనా సరే. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కథ, ఈ మూడు ఇంకా పనులు తీయడానికి అక్కడ పని స్వామి మన చేతిలో ఉన్న పనులు మనం చెయ్యాలి. అది హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా చేయాలి మన చేతిలో ఉన్న పని. అయితే అది ఈశ్వరాత్మన బుద్ధితో చెయ్యాలి, ఆ చేసే పని కూడా నిర్మలంగా చెయ్యాలి, ఈశ్వరాత్మన బుద్ధితో చెయ్యాలి. ఈ భక్తులందరూ ఏమనుకుంటారంటే కర్మఫలాన్ని ఆశించకపోతే కర్మఫలం రాదనుకుంటారు, ఆశించకపోయినా కర్మఫలం వస్తుంది, అది మనం బంధించదు. తర్వాత మీ హృదయం యొక్క లోతుల్ని పెంచుతుంది, మీరు ఆశించకుండా వచ్చినటువంటి ఫలితం మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, ఆశించి తెచ్చుకున్న దాని వల్ల చిత్తం యొక్క మాలిన్యం పెరుగుతుంది, ఆశించకుండా వచ్చిన ఫలితం చూసే ఫలితం వస్తుంది, చిత్తం మాలిన్యం కాదు పైగా చిత్తశుద్ధి కలుగుతుంది. ప్రపంచంలో రెండు రెండు మతాలు ఉంటాయి, మన అందరం ఏమనుకున్నాం, హిందూ మతం అని, క్రైస్తవ మతం అని, బౌద్ధ మతం అనుకుంటుంది, రెండు రెండు మతాలు. ఒకటి భగవంతుడు ఉన్నాడని చెప్పే మతం ఒకటి, భగవంతుడు లేడని చెప్పే మతం ఒకటి, అంటే రెండే మతాలు. ఇప్పుడు క్రైస్తవులు కూడా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారనుకోండి, మా అమ్మదిని కూడా ఒప్పుకుంటున్నారనుకోండి, వీళ్ళందరికీ ఒకటే మతం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కంట్రోల్లోనే మన కంట్రోల్లో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, మన హృదయంలో ఎవడైతే ఉన్నాడో వాడే సృష్టిని నడుపుతున్నాడు. ఈ సృష్టికి ఒక పెద్ద మనిషి, ఒక కంట్రోల్లో ఒక యజమాని ఒకడు ఉన్నాడు, ఆ యజమాని మన హృదయంలో కూడా ఉన్నాడు అని పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, కంట్రోల్ ఒకడు ఉన్నాడు, అడ్మినిస్ట్రేటర్ ఒకడు ఉన్నాడు, కర్మఫలదాత ఒకడు ఉన్నాడు అని అంగీకరించే వాళ్ళు ఉన్నారు ఒక మతం. అది ఏమి లేదు, శూన్యం అంతా శూన్యమే, మీకు కంట్రోల్ ఒకటి లేదు, అడ్మినిస్ట్రేటర్ ఒకటి లేదు, ఈశ్వరుడు ఒకటి లేదు అని చెప్పేవాళ్ళు ఒక మతం. అంటే ఉన్నాడని చెప్పేవాళ్ళు అనేది ఒక మతం, ఈశ్వరుడు లేడు అని చెప్పేవాళ్ళది ఒక మతం. రెండే మతాలు సృష్టిలో, భగవంతుడు ఉన్నాడని అంగీకరించిన మతం ఏ మతమైనా ఉంటుంది. అంతే ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే, మిగిలిన శక్తి కలిగి మన ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే మనస్సు దాని అంతటి కండిషన్లో పడుతుంది. మీలో చాలామందికి దుఃఖం రావచ్చు, దుఃఖం నిజం కాదు, ఊహించుకోవడంలో దుఃఖం వస్తుంది. మనం నిజంగా ఎవరికైనా దుఃఖం ఉందా? ఎవరికీ దుఃఖం లేదు, దుఃఖం నిజం కాదు, దుఃఖం లేనే లేదు, మనం ఊహించుకోవటం వల్ల దుఃఖం వస్తుంది. తర్వాత భగవంతుడి మీద విశ్వాసం లేనప్పుడు దుఃఖం వస్తుంది. అన్ని కాలాల్లోనే భగవంతుడు ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని ఆయన పట్ల మనకు పూర్ణ విశ్వాసంగా మనకు దుఃఖం రాదు. అంటే మనకు దుఃఖం వస్తుందంటే భగవంతుడి పట్ల మనకి శరణాగతి లేదని, ఆయన పట్ల మనకి భక్తి లేదని గుర్తుంది. సర్వసాధారణంగా మనుషులు ఎక్కువ తొందరగా ఉద్వేగపడతారు, ఆలోచన మనిషికి ఆలోచన తక్కువ ఉంటుంది, ఉద్వేగం ఎక్కువ ఉంటుంది. ఇది మానవుల స్వభావం, మనం ఉద్వేగం తగ్గించుకోవాలి, ఆలోచన పెంచుకోవాలి, యాక్షన్ పెంచుకోవాలి, రియాక్షన్ తగ్గించుకోవాలి. అంటే మనం పని విడిచిపెట్టకూడదు, ఆ పని చేసే పని శాంతిగా చేయాలి, నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, 10 మంది క్షేమం కోరి చేయాలి. ఒక పని మనం చేస్తే ఆ పని మనకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఆ పని వల్ల మనకు చిత్తశుద్ధి కలగాలి, ఆ పని మనం భగవంతుడు ఐక్యం అవడానికి సహకరించాలి. మనం చేసే పని ఆ విధంగా ఉండాలి. కొంతమంది ఈ దాన ధర్మాలు చేస్తే ఎలా చేస్తారంటే అశాంతిగా చేస్తారు, అశాంతిగా చేసి దాన ధర్మాలు కానీ అశాంతిగా చేసిన కానీ పని చేస్తే ఈ పని చేసిన వాడు సుఖపడ్డాం, ఇప్పుడు ఎవరికైతే ఉపకారం చేశాడో వాడు సుఖపడ్డాం. కొంతమంది దానం చేస్తే వాడికి అశాంతి, ఇచ్చిన వాడికి అశాంతి, పుచ్చుకున్న వాడికి అశాంతి. అది కూడా ఎలా ఉండాలంటే నిర్మలమైన మనసుతో చెయ్యాలి, వాడి క్షేమం కోరి చెయ్యాలి. అంటే భగవంతుడు కూడా విజయదాన ఘటోత్సవం విడిచి పెట్టడం, ఎంతకాలమైతే నీ శవం భూమి మీద అటు ఇటు తిరుగుతుందో, నువ్వెంత మహాజ్ఞానం అయినప్పటికీ మహాగురు అయినప్పటికీ మూడు విడిచిపెట్టద్దు. నీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం, నీ శవం భూమి మీద తిరుగుతున్నంత కాలం నువ్వు విడిచిపెట్టద్దని చెప్పాడు గీతలో. ఒకటి విజ్ఞానం, రెండు దానం, మూడు తపస్సు. కాల ప్రవాహంలో అధికారం ఏంటి, డబ్బేంటి, శరీరం ఏంటి, కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. కానీ కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా పెరమనెంట్గా ఉండేది మోక్షం ఒకటి. ఆ మోక్ష శాంతిని, ఆ మోక్ష సుఖాన్ని ఎవరైతే భగవంతుని ఆరాధించి భగవంతుని ఉపాసన చేసి భగవంతుడు చెప్పినట్టు మనం విని, భగవంతుడు చెప్పినట్టు మనం నడుచుకుని, మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే అప్పుడు మనం మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతాం. ఆ మోక్ష సామ్రాజ్యం పెరమనెంట్గా ఉంటుంది. అది మటుకు కాలానికి, ప్రాంతానికి, దేశానికి అతీతమది. కాలానికి లొంగద మోక్షం. అంటే మీరు మోక్షం తప్పింది ఏమి సంపాదించినా, వాడు అధికారం సంపాదించను, వాడు ధనం సంపాదించనండి. అన్నీ మన శరీరమైతే శాశ్వతం కానప్పుడు అధికారం ఎలా ఉంటుంది, బంగ్ ఎలా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒక మోక్షం పెరమనెంట్గా ఉంటుంది. ఏం హై అంటే మధ్య కలిసి, అంటే మీరు ఏదైనా ఒక మనిషి మాట్లాడుతుంటే మోక్షాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఏదైనా ఒక చేతులు పని చేస్తుంటే మోక్షాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చేస్తున్న పని మోక్షానికి కూడా మీకు సహకరించాలి. అలా సహకరించకపోతే మీరు ఏది సాధించినా ఒంటి పెంచుకోవాలి. ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తుంటే మీ లోపల ఏమైనా దోషాలు ఉన్నాయి బయటకు వచ్చేసి కాలు బూడి వెళ్ళిపోతాయి. ధర్మాన్ని ఆచరించకుండా నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఒకవేళ పునర్జన్మ హేతువులు మీ లోపల ఉన్నాయనుకో, నీ బలహీనతలు లోపల ఉన్నాయనుకో, నీకు అవి ఉన్నాయని నువ్వు కంగారు పడద్దు. ఏం నీ బలహీనతలు ఉన్నా సరే ఈశ్వరానుగ్రహం నుండి నీకు ఏ బలహీనతలు, పెద్ద పెద్ద రాజులాంటి బలహీనతలు ఉన్నాయి, ఈశ్వరానుగ్రహం ఉంది, ఏం పెద్ద విశేషం కాదు. అనుగ్రహం వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కంటే నీ కష్టాలు తప్ప ఏం కాదు. ఈశ్వరానుగ్రహం ఉంటే నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి. అంచేత మనకి గోదావరికి ఎప్పుడో వరవస్తా ఉంటుంది, రోజు రాదు. అలా కృష్ణానది కూడా ఎప్పుడో వరదొస్తా ఉంటుంది, రోజు రాదు. అంటే భగవంతుని ఉపాసన చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే రోజు ఈశ్వరానుగ్రహం వరద మన హృదయం నుంచి వస్తుంటుంది. మన బ్రెయిన్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఏదైనా కలిగి కడిగేస్తున్న వాష్ చేసేస్తున్న వరద ఈశ్వరు దయ్యట్టు ఉంటుంది. మానవుడు ఎన్ని బాధలైనా పడతాడు, కానీ ఎన్ని కష్టాలైనా పడతాడు, కానీ మానవుడు జన్మ మరణ చక్రంలో కొట్టుకుపోతాడు. కానీ ఎన్ని ఇబ్బందులు అయినా పడతాడు, ఎన్ని చివాట్లు అయినా పడతాడు, కానీ మనిషి అహంకారాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. ఇది మానవుడు ఒకటి పెద్ద దోషం. ఇది నేను చాలా చోట్ల వాచ్ చేసి చెప్తున్నాను. ఈ విషయం మామూలు సఫరింగ్ ఎంతైనా గురవుతాడు, కానీ అహంకారాన్ని విడిచిపెట్టడు, అహంకారాన్ని విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టండి, అదే తాను అనుకుంటున్నాను. అహంకారమే నేను అనుకోవటం వల్ల వాడు విడిచిపెట్టాడు. ఇది బాధలకన్నా ఎంత సఫరింగ్ గారు గురవుతాడు, కానీ దాన్ని విడిచిపెట్టాడు. ఇంకోటి విడిచిపెట్టడు, అదే తాను అనుకోవటం వల్ల, అదే నేను అనుకోవటం వల్ల అది విడిచిపెట్టాడు. అహంకారం మనకి ఎలా వ్యక్తమవుతానంటే నిజాన్ని ఏంటంటే పాడు సై ఆకృతి మనం నేను నేను అంటున్నాం కాదు, ఆ మనలో ఉన్న అహంకారాన్ని మనకి మెయిన్గా వ్యక్తమవుతాను. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అది సాధించాను, నేను ఇది సాధించాను అనుకుంటాడు. వాడు కానిగా ఉండడు, అదిగానే ఉంటాడు, ఇదిగా ఉంటాడు, ఏదో అనుకుంటాడు, కానీ వాడు కానిగా ఉండడు. అంటే ఏంటి, భగవంతుడు ఏంటి, భగవంతుడు ఉంటాడు, ఉండటమే భగవంతుడు, ఉండటమే భగవంతుడు. భగవంతుడు ఎలా ఉన్నాడు, మన స్వరూపంగా ఉన్నాడు. మన స్వరూపం అరూపం. మనకు రూపబుద్ధి నశిస్తే, మనకు నానబుద్ధి నశిస్తే ఆ అరూపం మనకు వ్యక్తం అవుతుంది. మనం శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను అనుకుంటాం. శరీరం తాను అనుకుంటున్నాడు కాబట్టి శరీరం మరణిస్తే తాను మరణిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ జ్ఞాని శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని అనుకో. ఎందుకంటే ఎక్కడైతే తలంపులు లేవో, ఎక్కడైతే మాటలు అడిగేవో, ఎక్కడైతే ఊహలు లేవో, ఎక్కడైతే సంకల్పాలు లేవో, ఏ వస్తువు అయితే స్వతంత్రమో, ఏ వస్తువు అయితే సాగు లేకుండా ఉందో, ఏ వస్తువు యొక్క స్వరూపం ఆనందమో, దానితో వాడు పాదాత్యం పొందుకుంటాడు కాబట్టి శరీరం మరణించే నేను ఉన్నాను అనే సంగతి తెలుస్తుంది. ఐ యామ్ బట్, జ్ఞాని ఐ యామ్ బట్ అనుకోడు. జ్ఞాని అలా విసు అనుకోడు. తనలాగ పని తనకు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచనలు ఆగిపోయి ఎన్నుకోండి, తలంపులు ఆగిపోయి ఎన్నుకోండి, సంకల్పాలు ఆగిపోయి ఎన్నుకోండి. మీరు ఉన్నాయన్న సంగతి మీకు తెలుస్తానుకోండి. ఇప్పుడే మీరు చేసుకోండి. గాఢ మధ్యలో మీకు ఏ తలంపులు లేవు, ఊహలు లేవు, సంకల్పాలు లేదు. మీరు లేదా అక్కడ మీరు పూర్వజన్మ గురించి, రాబోయే జన్మ గురించి, పుణ్యం గురించి, పాపం గురించి ఆలోచిస్తున్నారా? ఏమి ఇదంతా మైండ్ క్రియేషన్. అంటే మీకు ముందు మన రజోగుణం తగ్గించుకోవాలి, తమోగుణం తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. అనుకూలం లేకుండా ఇతరుల విషయాల్లో మనం కలవ చేసుకోకూడదు. ఇతరుల విషయాల్లో కలవ చేసుకుంటే మనకి ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది. భాగవతంలో కృష్ణుడు అంటాడు, ఎందుకు ఆ గ్రహానికి గడుస్తున్నావు, ఇంటికి ఈ గ్రహానికి గడుస్తున్నావు, ఈ మనస్సు అనే గ్రహం నుంచి బయటకు రా, ఏ గ్రహం ఏమి చేయలేదు అన్నాడు. ఎందుకు ఆ గ్రహానికి గడుస్తావు, శనిగ్రహం అంటావు, ఆగ్ర బుధగ్రహం అంటావు, ఏ గ్రహం అంటావు? ఇదంతా దేహబుద్ధి ఉన్న వాళ్ళకి, దేహాభిమానం ఉన్న వాళ్ళకి. నీ దేహబుద్ధిలోకి బయటకు రా, నీ మనస్సులోంచి బయటకు రా, నీ దేహాభిమానంలోంచి బయటకు రా, నీ మనస్సు అనే గ్రహంలోంచి బయటకు రా. ఏ గ్రహం కూడా నేను ఏమీ చేయలేదు. ఇది భగవంతుడు చెప్పిన మాట. అయితే ఆ గిరి అర్థం చేసుకుని ఆచరించడానికి సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణం మనకు లేదే. మన అందరం ఎక్కువ తమగుణంలో ఉన్నాం, కానీ సత్వగుణం ఉండే ఉండని అనుకుంటున్నాం. 10 కోట్ల రూపాయలు అప్పుడే ఉండి నేను నిలవలో ఉన్నాను, నిలవలో ఉన్నాను అనుకోవటం ఎటువంటిదో. అందరూ తమగుణంలో లోపల ఉండి మూడుతోడు సత్వగుణంలో ఉన్నాం, సత్వగుణంలో ఉన్నాం అంటే ప్రయోజనం ఏంటి? దాంట్లో సత్వంలో ఉంటే నీ ముఖం ప్రశాంతంగా ఉంటుంది, బ్రహ్మ వర్చస్సు ఉంటుంది నీ ముఖంలో. నీ వాక్కు పరిశువాక్యాలు రావు. నీ వాక్కు నిర్మలంగా ఉంటుంది, మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఇతర లోకం లోకం యొక్క క్షేమంగా ఉపయోగపడతా ఉంటుంది. ఏ పని చేసినా అది సంకల్పం జరిగితే ఆటోమేటిక్ డివైడ్ యాక్షన్. సత్వగుణం ఉన్నవాడు మంచి పని, సత్వగుణం ఉన్నవాడు మంచివాళ్ళైనా నేను మంచివాడు, నేను మంచివాడు అనుకోడు. ఎవరైనా నేను మంచివాడు, నేను మంచివాడు అనుకుంటే సత్వగుణంలో లేదు, రజగుణంలో ఉన్నవాడు. నిజమైన మంచివాడికి వాడు మంచివాడు అనే సంగతి వాడు ఉంటుంది. ఒక నిజంగా మీరే కొంతమంది మంచివాడు ఉన్నారనుకోండి, మీరు మంచివాడు, మీరు మంచివాడు అని మీరు అనుకుంటున్నారనుకోండి, మీరు రజగుణంలో ఉన్నారని అర్థం. సత్వగుణం వాడికి మంచితనం ఉన్నా, వాడికి మంచితనం ఉన్నట్టు వాడికే తెలియదు. అంటే ముందు మనం సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అంతర్దృష్టి కలుగుతుంది, ఎన్నట్టు లైఫ్ కలుగుతుంది. అంటే దూరదృష్టి వాడికి దేహ సౌందర్యం తెలుస్తుంది, అవయవాల సౌందర్యం తెలుస్తుంది, కానీ ఉన్నదేసుకుని వాడికి ఆత్మ సౌందర్యం, హృదయ సౌందర్యం, గుణ సౌందర్యం తెలుస్తుంది. ఇది ఒక మనిషిని చూస్తున్నామనుకోండి, వాడు గోత్రం కాదు మనం చూడవలసింది, వాడు కులాన్ని కాదు, వాళ్ళలోని గుణం వాళ్ళని. అవి ఎవరు చూస్తాడు? అంతర్దృష్టి వాడు చూడాలి. ఈ చర్మ దృష్టిని వాళ్ళు చూడలేరు, లెదర్ బిజినెస్ చేసేవాడు. చండాలు అంటే ఊరు చివరిలో ఉన్నవాడు చండాలు కాదు, తుకారం అంటాడు. చర్మదృష్టి ఉన్నాడు ప్రతివాడు చండాలుడే. కులాన్ని బట్టి చండాలుడు కాదు, ఏ కులంలో పెట్టినా చర్మదృష్టి ఉన్నవాడు చండాలుడే. వాయు రోజుల్లో అయితే లాన్ ప్రాక్టీస్ చేస్తాడో, డాక్టర్ రోజుల్లో అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, అదేవిధంగా ట్రూత్ని ప్రాక్టీస్ చేయి, ట్రూత్ మీకు రివీల్ అవుతుంది. సత్వమాన్ని ప్రాక్టీస్ చేయి, సత్వమా మీరు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అది గుణమే అవటానికి తన మంచి గుణం దేవుని దగ్గర వెళ్ళడానికి దారి చూపించి పక్కకు తప్పకుంటుంది. అయితే రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, పనికి జ్ఞానానికి నియోగం లేదు. ఈ పని మానేజ్మెంట్ మాత్రం చేతి మీకు జ్ఞానం రాదు, మోక్షం రాదు, సామర్థనం వస్తుంది. పని ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొక తలుపులో చేసుకుని వాళ్ళ గోళ్ల మధ్య కూర్చుంటే నీకు జ్ఞానం వచ్చేది. పని మానేసి కూర్చున్నవాడు కర్మ విడిచిపెట్టినవాడు ప్రతి వాడు కర్మలోని స్థితిని పొందలేడు. వాడికి చూడటం ఇంద్రియ సోమరతనం. ప్రతి మానవుడికి పొట్ట ఉంది, ఈ పొట్ట కోసం ఏదో పని చేసుకుంటాడు, పని చేసుకో. కానీ అహం వృత్తిలో ఉండదు, నేను చేస్తున్నాను, నేను నేను. నువ్వు కర్మ చెయ్యి, కర్మ చెయ్యి, కర్మ చెయ్యి, కర్తలేని కర్మ చెయ్యి. అంటే దీని ద్వారా కర్మ ప్రవాహం జరుగుతూ ఉండాలి. కానీ ఇది నేను చేస్తున్నాను, నేను చేస్తాను, నేనని తలంపు వదిలేదు. పంపుడు ప్రకాశం గారు రమణ మహర్షిని ప్రశ్న అడిగారు, ఈ సారో ఏ తాత్తం? భగవాన్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ తాత్తారు సారో. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, మూడు గుణాలను ఇంటికి పెట్టు. డివైన్ యాంగర్ గైడ్ అవి ఇంటి పెట్టండి. పైకి స్లోగా శరీరం స్లోగా వచ్చింది, శరీరం ఉంటుంది, కంగారు పడకండి. నెమ్మదిగా 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 స్లోగా స్లోగా జాగ్రత్తగా చేసుకురమ్మని పరమేశ్వరుడు చెబుతున్నాడు భగవద్గీతలో. భగవద్గీత వేరు, భగవంతుడు వేరు కాదు. మనం ఏం చేస్తామంటే మన హృదయంలో పరమేశ్వరుడు ఉన్నప్పటికీ హృదయంలో ఎదగడం మానేసి హృదయంలో అన్వేషించడం మానేసి శాస్త్రంలో ఎదుగుతున్నాం. శాస్త్రంలో ఎదిగిన వాడికి శాస్త్రజ్ఞానం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం రాదు. హృదయంలో అన్వేషించి ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో అక్కడ అన్వేషించే వాడికి వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, మహావైభవం కలుగుతుంది వాడికి. అంటే భగవంతుడే తన స్వరూపాన్ని, జ్ఞానికి భగవంతుడే తన స్వరూపాన్ని ఇస్తాడు. అదే మోక్షం. సంసారం, సంసారం అంటే మనుషులు కాదు, సంసారం అంటే అజ్ఞానం, సంసారం అంటే అవిద్య, సంసారం అంటే అహంకారం. అదే మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉంటారు, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై డూయింగ్. అలా నువ్వు పని ద్వారా కూడా నువ్వు చాలా విషయాలు నేర్చుకోవచ్చు, పని విడిచిపెట్టక్కర్లేదు. అలాగే నువ్వు అతిగా ఉండక్కర్లేదు. భగవంతుడు ఏ పని అయితే నీ ద్వారా నీ ఉపాధి ద్వారా జరగవలసిన ఏంటిదో ఆ పని నువ్వు చేస్తూ ఉండు. నీ ధర్మం మీద నువ్వు ఆచరించు, మిగతా విషయం భగవంతుడు విడిచిపెట్టు. నీ అనేది నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి, పీస్గా చెయ్యి, కూల్గా చెయ్యి. ఆ చేసి నిగ్రహంగా చెయ్యకు, పీస్గా చెయ్యి, కూల్గా చెయ్యి, పర్ఫెక్ట్గా చెయ్యి. ఆ ఫలితం రావచ్చు రాకపోవచ్చు ఈశ్వరు నిర్ణయం. కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన. పని మాత్రమే నీ చేతిలో ఉంది, కర్మ ఫలం రావచ్చు రాకపోవచ్చు అది నీ చేతిలో లేదు, అది ఈశ్వరుడు చేతిలో ఉంది. కర్మఫలం ఈశ్వరుడు చేతిలో ఉంది కదా అని పని పట్ల విరక్తి పెట్టుకోవద్దు. నువ్వు నీ చేసే ఫలం నీ జన్మలోనే రాబోయేదంగా నీ ఫలం నీకు ఇచ్చేస్తాడు కానీ ఆయనకేం అక్కర్లేదు. అయితే ఒకసారి కర్మఫలం నీకు ఏం చేస్తాడు ఇవ్వటానికి, ఎందుకు చేస్తాడు చెప్పండి. నీ బుద్ధి కండిషన్లు లేకుండా కర్మఫలం నీకు ఇచ్చేస్తే దాన్ని గురువుల నుంచి చేస్తున్నారు. అది ఏ క్షేమం కోసం చేస్తాడని నీకు అర్థమవుతుంది. పేటాడు బాగా తీవ్రంగా ఆడుతున్నారనుకోండి, మీకు ఆ పేటాట ఆడేటప్పుడు మీకు భగవంతుడు ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే మంచిగా, పేటాట ఆడే అలవాటు పోయిన తర్వాత భగవంతుడు మీకు డబ్బు ఇస్తే మంచిది ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి ఎవరైనా. అంటే కర్మఫలం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? ఒకవేళ కర్మఫలం ఇప్పుడు ఇచ్చి ఇండివిజువల్ పాడైపోతాడు, పర్సన్ నటిస్తాడు, అది ఆలోచించి ఆ ముహూర్తం ఇది పెట్టుకుంటాడు. ఫలం ఇవ్వటం ఇవ్వటమే కానీ ముహూర్తం ఇది పెట్టుకుంటాడు. అయితే నువ్వు కర్మఫలాన్ని ఆశించడమే నీ వస్తుంది, నువ్వు లాభాలు నీ కర్మఫలాన్ని ఆశి వస్తుంది నీకు చెత్తశుద్ధి కలుగుతుంది. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా చెత్తశుద్ధమైన వేరు ద్వారానే వైకుంఠంలో ప్రవేశించాలి. ఈ గోడ నేను కట్టాననుకోండి, గోడ నాకు డబ్బులు, గోడ వాన్ రెస్తాడు నాకు డబ్బులు. అదేవిధంగా మీరు చేసిన కర్మే నీకు పోటీ ఇచ్చేది, ఆ కర్మ చేస్తుంటే అనుకోండి విమానం ఉన్నాడు, ఆ వాన్ రెస్తాడు నీకు ఫలితం. నేను గోడ కట్టిన తర్వాత నేను గోడ నేను కట్టాను నువ్వు నా డబ్బులు ఏమంటే చేస్తున్నారు జగం. ఆ గోడగా యజమాని ఇస్తాడు. అలాగే లోకానికి ఒక యజమాని ఉన్నాడు, ఒక ప్రభువు ఉన్నాడు, ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక సర్వేశ్వరుడు ఉన్నాడు, ఒక పరమేశ్వరుడు ఉన్నాడు. అదే అత్యవసరం వాడికి ఆ పరమేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడికి ఒక రూపం అనేది కాబట్టి నామం అనేది కాబట్టి ఒక రూపనామాలతో ఆరాధించుకోవడానికి అత్యవసరంగా అవతరించిన వాడే వెంకటేశ్వర స్వామి. ఉపాసన కోసం, మన సపోర్ట్ కోసం, మన మైండ్ సపోర్ట్ కోసం. వెంకటేశ్వర స్వామి అంటే ఒక విష్ణువుని కోరుకున్న సర్వదేవతా స్వరూపుడు. వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించేటువంటి ఫలితం మీ కోసం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అనుకోండి, నీ దేహబుద్ధి వాళ్ళు అలా అనిపిస్తాం. మనకు అజ్ఞానం అన్నట్టు గుర్తుంది, మనకు ధర్మం వస్తే ధర్మాన్ని నోట్లో గట్టి తీస్తే మనకు దూరం ఉంటుందో తెలుస్తుంది. అయితే మనకు అజ్ఞానం అన్నట్టు గుర్తు ఏంటంటే దేహం లోపల నేనున్నాను, నాకు బయట లోకం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, అది నీ అజ్ఞానానికి నది నీకు గుర్తు. మనం ఏమనుకుంటున్నాం, దేహం లోపల నేనున్నాను, నాకు బయట లోకం ఉంది, ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ దేహ బుద్ధి వల్ల ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ నీ మనోకల్పితములు. జగత్తు, దేవుడు, ఈశ్వరుడు మనోకల్పితములు. మనస్సు ఉదయించిన తర్వాత ఏవైతే వస్తున్నాయో మనస్సు అణిగిపోయిన తర్వాత అవి కూడా అణిగిపోతాయి. ఏ కారణం వల్ల జ్వరం వచ్చిందో ఆ కారణం నశిస్తే జ్వరం కూడా పోతుంది.
అదేవిధంగా మనస్సును గ్రహించిన తర్వాత ఏవైతే కనిపిస్తున్నాయో మనసు అడిగినప్పుడు మనస్సు వల్ల వచ్చి కలిగినవి కూడా అణిగిపోతాయి. అంటే భక్తిని జ్ఞానం మాట అంటారు. అంటే తల్లి లేకుండా బిడ్డ రాదు, అదేవిధంగా భక్తి లేకపోతే జ్ఞానం రాదు. జ్ఞానానికి తల్లి లాంటిది భక్తి. అంటే భక్తి అంటే ఉపాసన, అంటే పరమేశ్వరుని ఆరాధించగా ఆరాధించగా మీకు సద్బుద్ధిని ఇస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు, సత్వమైన బుద్ధి, నిదానమైన బుద్ధిని ఇస్తాడు, ఈ స్వతంత్రంగా ఆలోచించుకుని బుద్ధి ఇస్తాడు, డిపెండెన్స్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండే శక్తిని మీకు ఇస్తాడు, ఇక సత్వమైన బుద్ధిని ఇస్తాడు, సత్య ఇంటలెక్ట్ ఇస్తాడు, ఆ వివేకం ఇస్తాడు, ఆ స్వత్వ బుద్ధిని ఇస్తాడు. ఇప్పుడు పరమేశ్వరుని ఉపాసన చేయగా చెయ్యాలి. నీకు ఉదయంకరంలో ఎక్కడో రోజులో నీ ఉదయం యొక్క ఏమిలో నీ ఉదయం యొక్క ఈ లోపలో ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు. అదే సూర్యుడు కనిపించకుండా మేఘాలు ఏ విధంగా అయితే అడ్డొస్తున్నాయో అదే నీ లోపల వస్తూ ఉన్నప్పటికీ నీ రాగద్వేషాలు నీ తలంపులు నీ మేఘాలు అడ్డొస్తున్నాయి. వాటిని తీసే పక్కన పెట్టి లోపల ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడని ముఖం ఇటు తిప్పు కూర్చుంటే నీకు వాడు కనపడ్డదుగా, నీ ముఖం కనీసం ఆ సూర్యుడు వేసి తిట్టుగా కదా కనపడదు. అలా రోజులో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అంటే నీ ముఖం అటు గొప్పవల్లో నీ మనసు అటు గొప్ప ఈశ్వరుడు ఉన్నాడు లేదో నీకు తెలుస్తుంది. అంటే స్వార్థని ప్రధానంగా పెట్టి జీవించే వాడికి పరమార్థం అండదు. కర్మయోగం జ్ఞానయోగం, కర్మయోగానికి భక్తి ఉండాలి, జ్ఞానయోగానికి భక్తి ఉండాలి. సృష్టి అంతా నాదనుకోవడం కర్మయోగం, సృష్టిలో ఏమీ నాది కాదనుకోవడం జ్ఞానయోగం. మహాత్మా గాంధీ గారు కర్మయోగి, ప్రపంచం అంతా నాది అనుకుని పనిచేశాడు. రమణ మహర్షి గారు జ్ఞానయోగి, ఏది నాది కాదనుకున్నాడు ఆయన. ఆ యోగం ధర్మంలోనే ఐక్యం వచ్చి ఈ యోగం తీసుకెళ్లి ధర్మంలోనే ఐక్యం చేస్తాం. మనమే ఆ యోగానికి పనికిరాము, ఈ యోగానికి పనికిరాము. అయితే కర్మయోగానికి భక్తి ఉండాలి, జ్ఞానయోగానికి భక్తి ఉండాలి. అంటే షుగర్ లెస్ కాఫీ, షుగర్ లెస్ టీ ఎలా ఉంటుందో భక్తి లేని కర్మ, ప్రేమ లేని కర్మ, భక్తి లేని జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. మాయ శరీరం లేదు, భక్తంలో లేదు, మనస్సులో ఉంటుంది. మాయ అని శరీరంలో లేదు, మాయ నీ భక్తంలో లేదు, మా ఎక్కడ నుండి మీ మనస్సులో ఉండి కాశీ వెళ్తే గంగానది ఉండి, నరసాపురంలో వశిష్ఠనది ఉండి, నరసాపురం వదిలేసి నువ్వు కాశీ వెళ్ళిపోతా ఉంటే వశిష్ఠనది ఉండి అక్కడ గంగానది ఉంటుంది, మీ మనస్సు మటుకు నరసాపురంలో ఎలా ఉంటుందో కాశీలో ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది మనస్సుని? నీ తెల్ల బట్టలు కట్టుకున్నావా, దేవుడి బట్టలు కట్టుకున్నావు అనేది కాదు అయ్యా, నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. మనస్సు అనిపోతే మాయ కూడా అనిపోతుంది, మాయ మనోరూపంగా ఉంది. మనసు ఎప్పుడు అనుకుంటుంది? దాన్ని కోరుతూ తెలుస్తాను కదా అనగడం, దాని చూసుకోవడం నువ్వు వివేకంతో తెలివితో ఎరుగుతో దాని చూసుకోవడం నువ్వు బంధించడం సాధన యొక్క ప్రయోజనం. ఇక్కడ నువ్వు ఏదో బాధ్యమైన ప్రక్రియలో అనేది నీకు తెలియబడదు. గోరకట్టించడం నీకు మోక్షం కాదు పుణ్యం వస్తుంది, లేదా నిగితగించడం నీకు మోక్షం వచ్చేది పుణ్యం వస్తుంది, లేదా నిలకట్టించడం నీకు మోక్షం వచ్చేది పుణ్యం వస్తుంది. బాధ్య ప్రక్రియలో రాదు అయ్యా, నీ మనో నా మనస్సు నశించడం వల్ల వాత నశించడం వల్ల వస్తుంది. గతి నిరోధకో పతన కారణం సర్వం శాశ్వతం గతి నిరోధకం. మానవుడు ఈశ్వరాత్మ బుద్ధితో పనిచేయడు, కర్మఫలాన్ని ఆశించి పనిచేస్తాడు. మనకు ఆ ఫలితం రాదంటే వాడు చేయడు. జీవుడు ఏం చేస్తాడంటే కర్మఫలాన్ని ఆశిస్తేనే ఫలాన్ని ఆశించి చేస్తాడు. ఆ ఫలితం ఆ ఫలం రాదంటే పని చేయడు, మంచిదైనా సరే చేయలేదు, కర్మఫలాన్ని ఆశిస్తాడు. ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలం వస్తుంది వీడికి, అది బోధిస్తాడు. ఆ కర్మఫలాన్ని ఏం చేస్తాడు? భోగిస్తాడు. ఆ భోగించినప్పుడు ఏమవుతుందంటే వాడికి వాసన పడుతుంది. నేను ఎప్పుడో ఒకసారి ఎప్పుడో 15 సంవత్సరాల పూర్వం భువనేశ్వరంలో టీ తాగాను, వెలిస్తే రాయిగాను భువనేశ్వరం, ఆ టీ ఇప్పుడు కూడా నాకు మాత్రం ఆనందంతో వస్తాం. ఎప్పుడో 10 సంవత్సరాలు అయినా టీ తీసుకుని అది అయిపోవడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఎప్పుడో భువనేశ్వరంలో టీ జ్ఞాపకం వస్తాం, నాకు ఇంకా చాలా బాగుందనే వాసన అలా ఉండిపోయింది. అది వాసన 10 సంవత్సరాలకు ముందు తీసుకుని తీర్పు నాకు స్టమక్లో ఉండండి, కానీ ఎక్కడ ఉండిపోయింది అది చాలా బాగుంది, స్థలం ఎక్కడ ఉండిపోయింది, అలా మైండ్ ఉండిపోయింది, అది వాసన. మళ్ళీ ఆ వాసన ఏం చేస్తుంది? అటువంటి సిటీ మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? ఏరూరులో దొరుకుతుందా, రాజమండ్రిలో దొరుకుతుందా, నా మైండ్కి వస్తుంది ఎప్పుడు మాకు. అలా అలా చూసినా పర్వాలేదు, మరి ఏం చేస్తున్నా టీ కోసం చూస్తుంది కానీ ఇక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేయటం. ఇది కర్మ రహస్యం. కృతి మనోజౌ కథన కారణం సల్లమ శాశ్వతం గతి నిరోధకం. అంటే నువ్వు పని చేస్తావు, పని చేస్తే దాని ఫలం వస్తుంది, దాని ఫలాన్ని అనుభవిస్తావు, అనుభవించినట్లు వాసన పడుతుంది, వాసన గురించి మళ్ళీ ఫలం పోస్తుంది, ఫలం పురించి మళ్ళీ పని చేస్తావు, పని చేస్తే ఫలం వస్తుంది. ఇది ఉప్పు సముద్రం కాదు, ఇది పాల సముద్రం కాదు, ఇది కర్మ సముద్రం. ఈ కర్మ సముద్రం నుంచి నువ్వు దేవుని అనుగ్రహించి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఈ కర్మ సముద్రం నుంచి నువ్వు బయటకు రాలేదు. మానవుడు ఈ కర్మ సముద్రంలో తిరుగుతున్నాడు. ఏ భగవద్ అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, ఏ హైయర్ పవరేస్ ఇంటర్ తిరిగి లేకుండా ఈ చక్రం నుంచి, జనాన్ని చక్రం నుంచి నువ్వు బయటకు రాలేదు. ఒకసారి ఎవరైనా మంత్రి పదవి చేశాను అనుకోండి, అది వాడు పోయింది అనుకున్న పదవి, మళ్ళీ ఎప్పుడు మంత్రి వస్తున్నా చూస్తూ ఉంటాడు. ఇలా పదవి చేసిన ప్రజలు గౌరవం అనుభవిస్తాడు. మళ్ళా భయం కోసం మనస్సు ఎదురు, అదే సంసారం అంటే మనిషి కాదు, అదే సంసారం, ఆ వాసనే సంసారం. ఈ మరి గ్రహించండి, సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు, ఆ వాసనే సంసారం. ఆ బ్రహ్మానుభవం ఆ బ్రాహ్మణికి పొందే వరకు, బ్రహ్మానుభవం పొందే వరకు అజరక్షణ ఇంటికి పెట్టాం మనిషిని, ఆ ఉపాధిని ఇంటికి పెట్టాం. ఉపాధి పేరు కలిసి నేను మాయనేను, ఉపాధి రహితమైన నేను నిజమైన లేను. గాడి మధ్యలో నీకు ఉపాధి లేదు, అక్కడ నేనుంది, అది నిజమైన లేను. అది కృష్ణుడు చెప్తాడు, ఎంత వండర్ఫుల్గా చెప్తాడు మధ్యతో. పరమేశ్వరుడు చెప్తాడు, సర్వేశ్వరుడు వాసుదేవుడు ఉన్నది దేవుడి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనం ఏ రోడ్డు అంటే మనం కోర్టులో తెచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ సవాల్ చేయడానికి అవకాశం లేదు. అలాగే కృష్ణుడు తీర్పు చెబుతున్నాడు ఇక్కడ, ఇవన్న ఏదేముంది, ఇవన్నీ ఏదేమి లేదు, ఇవన్న దానికి లేకపోవడం లేదు, ఏమి దానికి ఉండటం లేదు, ఇది నిశ్చయం. నేను పోవయ్యా నువ్వు అనుమానిస్తున్నాను, ఇది సత్తం, ఇది నిశ్చయం, ఇది నచ్చినా ఇది నచ్చకపోయినా, ఇది అర్థమైనా అర్థం కాకపోయినా, ఇది నిశ్చయం. ఉన్న ఏదో ఉంది, ఏమి ఏదో లేదు, ఉన్న దానికి లేకపోవడం లేదు, ఏమి దానికి ఉండటం లేదు, ఇది నిశ్చయం. ఆ ఉన్నదిలో ఉండి అది ఎక్కడ ఉంది, హృదయంలో ఉండి, దానికోటి మీరు పరాత్మ లేదు. అది తెలుసుకుంటే చెప్పబడదు, అది తెలియకపోతే శరీరం కూడా ఏడ ఇవ్వడం లేదు. నేను ఏ జన్మ కాదండి, నేను దుఃఖం ఎంత ఆడుతూ ఉంటుంది, నీ ఎక్కడికి వెళ్ళినా అంటే నీ లోకంతో కాదు రాజీ పట్టవలసి, భగవంతునితో రాజీ పట్టడం నేర్చుకోను. భగవంతుడి సంకల్పం నీ సంకల్పం చేసుకో, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. దేహం వంటి విడుదలైతే మోక్షం రాదు, దేహంతో తాదాత్మ్యం పొందే నేను లభించి విడుదల పొందితే మీకు మోక్షం వస్తుంది. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఎవరు అన్నారు, ఏమంటే మా దగ్గర పైసలు లేవు, నేను ఫ్రూట్స్ ఏం తేడా మీ దగ్గరికి అన్నాడు ఒక ఆయన. పైసలు మాకు లేవు అంటే మీ దగ్గరికి ఏం ఫ్రూట్స్ తేలేదండి, ఒట్టి చేతి కూడా వచ్చానన్నాడు ఆయన. అదేంటే ఏం తేలేదని అనక నేను తెచ్చాను కదా అన్నాడు ఆయన. ప్రతి మానవుడు నేను నేనంటాడు కదా, నేను అనకుండా ఎవడు అనగడు కదండి. అది బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, పొలాలు లేకపోయినా నేను అనేది రెండు కదడుకు, ఇవాళ ఏమి తెచ్చావు కదా, నాకు కావాల్సింది అదే అన్నాడు. నాకు కావాల్సింది నీ పండు కాదు, నువ్వు నేనని తెచ్చావు కదా, అదే నాకు కావాలి, దాన్ని పోగొట్టానికి కదా నేను ఇక్కడ అవతరించింది అన్నాడు. వాడు అన్నమాట, నీ ప్రేమ నీ ఇంటికో పరిమితం అయిపోయింది, అది నీ దేహానికి పరిమితం అయింది. కొంతమంది ప్రేమ వాళ్ళ దేహానికే పరిమితం, కొంతమంది ప్రేమ కొంచెం కుటుంబానికి పరిమితం అవుతుంది, కొంతమంది ప్రేమ పట్టణానికో లేకపోతే అది విదేశీ పరిమితం అవుతుంది. జ్ఞాని ప్రేమ ఇప్పుడు ప్రపంచం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా ఉంది. ఏసు ఆ శిరువును మోసుకెడతంటే మూడు సార్లు పడిపోయాడు. ఇంకా ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడండి, శిరువును మోసుకెడుతున్నాడు ఏసు, మోసుకెడతంటే మూడు సార్లు పడిపోయాడు. అంటే బరువు మొయ్యలేక శిరువు బరువు. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగితే కొంతమంది విలపిస్తున్నారు, వీపి ది క్రైడ్, వాళ్ళు విలపిస్తున్నారు, బాధపడుతున్నారు ఏసుని చూసి. అప్పుడు ఏసు ఒక్కసారి వెనక్కి తిరిగి అది విలపిస్తాడు ఏమని చెప్తారంటే, ఈ శరీరాన్ని తీసుకుని సిరి వేస్తారు, ఈ శరీరం కోసం మీరు విలపించిందంటే మీరు బాగుపడి ఉపాయం మీరు తీసుకోండి, మీరు కాపాటు టైం అయ్యింది, ఇంటికి వంట చేసుకుని మీరు భోజనం చేయండి, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవడానికి కృషి చేసుకోండి, స్వర్గరాజ్యానికి వారసరకండి, మీ భవిష్యత్తు కోసం మీరు విలపించండి, నా కోసం వద్దన్నారు వాడు. ప్రతిజ్ఞాని కరుణామయుడు. ఒక ఏసే కాదు, ప్రతిజ్ఞాని కరుణామయుడు. అజ్ఞాని ఖాళించకుండా ఉండలేదు, జ్ఞాని ప్రేమించకుండా ఉండదు. భగవంతుడిని మనం ప్రేమించగా ప్రేమించగా, భగవంతుడిని ఆరాధించగా ఆరాధించగా మన అంతఃకరణంలో ఆ వెంకటేశ్వరం ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించాక మన అభివృద్ధిని ఎవరో ఆపు చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆరాధించగా ఆరాధించగా, ఆయన స్మరించగా స్మరించగా, ఆయన పూజించగా పూజించగా, ఏదో ఒక క్షణంలో సరైన మన అంతఃకరణలో ప్రవేశిస్తాడు. ప్రవేశించాక మన భౌతిక అభివృద్ధి కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ ఈ లోకంలో ఏ ముందు ఆపు చేయలేదు. అంటే జ్ఞానం యొక్క ప్రేమ ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఆధారపడి ఉండదు. ఏరుడు ఎవరైనా జ్ఞానం ఉన్నాడనుకోండి, ఈ ఏరుడు వాసులే ప్రేమిస్తాను, ఏరుడు వాసులు కాని వాళ్ళని ప్రేమించను, నా ప్రేమ ఏరుడు పట్టణానికే పరిమితి, నా ప్రేమ ఏరుడు కలిగి దాటి వెళ్ళదు అని ఏ జ్ఞానం అనుకోడు. జ్ఞానం యొక్క ప్రేమ ఒక కులానికి కానీ, ఒక గోత్రానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక దేశానికి కానీ పరిమితమే ఉండదు. లోకం ఉంటే విచారంగా ఉందో అంతర్జాతీయమైన జ్ఞానం యొక్క ప్రేమ ఉంటుంది. జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రపంచమందరికీ పరిమితి పెడతారు. అంటే నీకు జ్ఞానం అయితే నీ ప్రేమని కుటుంబానికే పరిమితమే ఉండదు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, నీ తమ్ముడిని మీరు ప్రేమిస్తున్నారు అనుకో. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఇటువంటి ప్రశ్నలు మనం భక్తులు అడగదు, అడ్వకేట్స్ అడుగుతారు, ప్లేడర్లు అడుగుతారు, అది అడుగుతారు ప్లేడర్లు. అది నోరు ఊరుకోదు, అంటే క్లాస్ ఎగ్జామ్ చేసే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అంటే రమణ మహర్షి గారు దేవుడు, మీ తమ్ముడు మీరు ప్రేమిస్తున్నారా అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాను, అలాగే మా తమ్ముడిని కూడా ప్రేమిస్తున్నాను. సకామకర్మ సంసారానికి బంధిస్తుంది, సకామకర్మ అహంభావానికి బంధిస్తుంది, నిష్కామకర్మ అహంభావానికి విడుదల చేస్తుంది. అంటే సకామకర్మ ఉన్నవాడు సంసారంలో కొట్టుకుపోతాడు చక్రంలో, నిష్కామకర్మ వాడు సంసారం చక్రంలో విడుదల పొందుతాడు. మీరు సత్కర్మ చేస్తుంటే, ఏదో మంచి పనులు చేస్తుంటే, ఈ చేతనే అంటే ఇది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, ఇది ఎంతవరకు చేయగలవు అంతవరకు నువ్వు మంచి పని చేస్తుంటే, ఈ కౌరవంతో జీవిస్తూ సత్కర్మ చేస్తుంటే, సద్బుద్ధి కలిగి ఉంటే, అలా నీ మైండ్ ముగ్గుతుంది, నువ్వు పక్వానికి వస్తావు. నువ్వు ఎలా అవుతావు, నువ్వు పక్వానికి వస్తావు, మెచ్యూరిటీ వచ్చేస్తుంది. రాయి పెట్టి కొత్త కళ్ళు పండిన పండి దాని అంతరంగా రాకపోతుంది, దాని అంతరంగా గాలిపోతుంది. అయ్యా నువ్వు సత్కర్మ చేసుకుంటూ గుర్తింపు పక్కన లేకుండా, కర్తృత్వం లేకుండా నువ్వు సత్కర్మ చేసుకుంటూ వెళుతూ వెళ్తుంటే, నీ ప్రకృతి నుంచి కూడా అలా రాలిపోతావు. రాలిపోయి ఎక్కడ పడతావు, మోక్షంలో పడతావు. నీ ప్రకృతికి దూరం అవుతావు, మోక్షానికి దగ్గర అవుతావు. ఎప్పుడు సత్కర్మ చేసేటప్పుడు. మనం ఏం చేస్తున్నాం, ప్రకృతికి దగ్గరగా ఉన్నాం, భగవంతుడికి దూరంగా ఉన్నాం. సత్కర్మ చేసేవాడు ప్రకృతికి దూరం అవుతాడు, భగవంతుడికి దగ్గర అవుతాడు. భగవద్గీతలో కృష్ణుడు రెండు రహస్యాలు చెప్తాడు. ఈ రెండు రహస్యాలు నీటి నీకు సరిపోతుంది, నన్ను డేపర్స్ అయిపోవచ్చు. అర్జున, ఈ దేహం ఈతల మీద అయితే భూమి మీద వచ్చిందో, నీకు ఇష్టం ఉన్నా పని చేయాలి, ఇష్టం రాకపోయినా పని చేయాలి. ఈ దేహం ఇప్పుడు వచ్చింది, ఏ పని చేయడానికి వచ్చింది భూమి మీద? ఒక్కో దేహం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. ఆ ఉపాధి ఎందుకు వచ్చిందో, ఆ ఉపాధి ఎందుకు వచ్చిందో, ఆ ఉపాధి ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా చెయ్యాలి, నీ ఇష్టం లేకపోయినా ఇలా చెయ్యాలి. కానీ ఇక్కడ రహస్యం అని చెప్పాడు, చాలా సీక్రెట్ కృష్ణుడు అర్జునుడు, పరమాత్మ అర్జునుడితో ఒక మాట చెప్పాడు. నీ చేతి పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, హితవుగా చెయ్యి. నీకు పూర్వవాసులు అన్ని పోతాయి, కొత్త వాసులు కావు. నీ ఒక్కటే అర్థం చేసుకుని దేవం అక్కర్లేదు, భగవంతుడు చెప్పినట్టు లేదు. నువ్వు చేసే పని మామూలుగా పని ఎలాగా కట్టడం, చిరాగ్గా చేయకు, పరాగ్గా చేయకు, కోపంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ఇతవుగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. నువ్వు ఎవరి గురించి అయితే చేస్తున్నావు, క్షేమం కోరుచుంది. అంతకంటే నీకు అది జపం చేస్తాను, నీ పూర్వవాసనలు పోతాయి, కొత్త వాసనలు కావు. ఆ చేసి పని కోపంగాను చిరాగ్గాను నూరుకుంటూ చేస్తానుకో, పాత వాసన లేని పావు, నీ పావు సరిగా అదనంగా కొత్త వాసనలు వచ్చి కలుస్తాయి. ఈ బాటి ఎలాగైతే మన కొత్త బాటి వచ్చి కలుస్తుందని చెప్పాడు. ఇది భగవంతుడు పరమేశ్వరుడు గీతలో చెప్పిన రహస్యం. డాక్టర్ రాధాకృష్ణన్ చివరి రోజులు ఒక మాట చెప్పాడు, ఇరియని శిలాసించదు, వ్యసన శిలాసించదు, అనేక ప్రసంగాలు ఏమి శిలాసీయగా చివరిగా చెప్పిన మాట ఏంటంటే, పురుషుడికి అనుకూలమైన భార్య దొరకవచ్చు, అలాగే స్త్రీకి అనుకూలమైన భర్త దొరకవచ్చు, వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు దొరకవచ్చు, మీరు అందరికంటే కూడా శాంతచిత్తం గల వాడు తీసుకుని అదృష్టం ఉంటుంది. అంటే నీ నీ దైనందిన జీవితంలో నీ జీవిత విధానం ఎలా ఉండాలంటే నీ మనస్సుకి అంతర్దృష్టి కలిగేలాగా జీవించాలి. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి జ్ఞానము, శాంతి, ఆనందము అవి ఉండటం అనేది స్వరూపంగా వ్యక్తం అవుతాయి. మొత్తం అంటే ఏం లేదు, అన్బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ పీస్, అన్డైల్యూటెడ్ పీస్. అంటే మధ్య మధ్య మళ్ళీ దుఃఖం రాకపోవడం, డైల్యూషన్, అన్డైల్యూటెడ్ పీస్, అన్డైల్యూటెడ్ పీస్. అంటే ఆ మోక్షానికి ఎలా ఉంటుందంటే, ఆ మోక్ష సమయం ఎలా ఉంటుందంటే, నిజంగా పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా కనిపించడం మీకు కలతోడు చూడాలనుకు అది. అంటే ఆ మోక్షానికి ఎలా ఉంటుందంటే, ఆ మోక్ష సమయం ఎలా ఉంటుందంటే, నిజంగా పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా కనిపించడం మీకు కలతోడు చూడాలనుకు అది. ఈ హృదయంలోని ఆనంద సముద్రం, ఈ హృదయంలోని శాంతి సముద్రం, ఈ హృదయంలోని సుఖ సముద్రం ఒక్కసారి పొంగి మన సహస్రాలను మీదితే నిరంతర వెంకటేశ్వరం వచ్చి మన కళ్ళ కనిపించిన వాళ్ళ ముఖం పైకెత్తి చూడాలని చెప్పి. అంటే అది గౌరవం లేదని కదా అంటాం. ఈ సముద్రం అటువంటిది ఇక్కడ ఇక్కడ మీద గౌరవం లేదని కాదు. ఈ ఆనంద ప్రవాహంలో, ఈ శాంతి ప్రవాహంలో, ఈ సుఖ ప్రవాహంలో మీరు మీకు రాలేటప్పుడు ఇది ఏం వచ్చి కనిపించినా మీ కళ్ళతో అలా చూడాలంటూ ఉండదు. అదే మీ సుఖం ఇక్కడ ఉంది కదా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి నిత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ నిత్యాన్ని ఎదుర్కోవడం మానేసి రోజు నైట్ పింక్ మొక్కలు, గాజు మొక్కల కోసం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న బంగారాన్ని వదిలేస్తున్నాం. ఈసారి అన్నమాలికి అడిగారు ఇంకో గంట మీద కానీ శరీరం విడిచిపెడతారనిగా. కాబట్టి మీ విగ్రహం నిర్దాసులు తయారు చేస్తున్నారు భక్తులు నిర్దాసులను. ఎంతగా ఏమన్నాడు చెప్పమంటారండి, మరి రాతి మనస్తున్న వాళ్ళకి రాతి విగ్రహాలే కావాలి. రాతి మనస్తున్న వాళ్ళకి రాతి విగ్రహాలే కావాలి. ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఈ శరీరం కాదు మిమ్మల్ని ప్రేమించలేదు. ఈ దేహం ఉన్నప్పుడు కూడా ఈ దేహం కాదు మిమ్మల్ని ప్రేమిస్తుంట. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి సాగు లేదు, దానికి తిట్టుకలేదు. ప్రీతించండి, వంద ప్రీతించింది, ప్రశ్నించడం. ఈ తర్వాత మోక్షం తర్వాత చూడడం ఇంకా ఆ సెంటెన్స్ ఏదైతే ఈ దేహం ఉన్నప్పుడు, ఈ దేహం ఇప్పుడు ఉంది కదా, ఈ దేహం కాదు మిమ్మల్ని ప్రేమిస్తాంట. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తాం దానికి చావు లేదు, దానికి గుర్తుకలేదు. ఒక ఐదు శరీరం కనిపోయినా అది మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. అంటే గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, దానికి చావు లేదు. అంతట వచ్చి ఏదో వస్తుంది, ప్రాణం ఏదో రాదు. జరగవలసి ఏదో జరుగుతుంది, జరుగు రాదు. ఎవరంత ప్రయత్నం చేసినా జరిగింది జరగదు. వాటి బౌండ్రీ జాతం ఇది జాతం, వాటి నాటి బౌండ్రీ జాతం ఇన్నటి జాతం. అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మనసుని లోచూపు నేర్చుకో, లోచూపు నేర్చుకో, అంతర్దృష్టి కలగదు. ఈ లోపల నిజం ఉంది, ఒక నిజం ఉంది, దానికి కాదు లేదు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపము ఉండటమే అదే దేవుడు. బాగా అర్థం చేసుకోండి, దాని స్వరూపము ఉండటమే. మన అందరికీ ఉండాలండే, చనిపోవాలండే, చనిపోవాలని ఎవరూ లేదు, ఎవరికి లేదు. మన అందరికీ ఉండాలండి అదే దేవుడు. దాన్ని రియలైజ్ చేయి, దాన్ని రియలైజ్ చేయి. అప్పుడు నువ్వు ఈ మరణ జన్మ మరణ చక్రం ఉండి బయటకు వచ్చేస్తావు. దోహం కనిపిస్తే ఎవడ కావాలి, కనిపించకపోతే ఎవడ కావాలి, జీవితం ఉంటే ఎవడ కావాలి, పోతే ఎవడ కావాలి, ఉండటమే ఉండటం. అంటే నేను పని చేస్తూ పక్కంట, ఈ జీవితం ఇంటికి వచ్చిందో ఆ పని జరుగుతూ ఉంటుంది. కానీ ఏం చేయాలి, అంతరిస్తే అలవాటు చేసుకో. అంటే ఆ హృదయంలో ఉరయనేకం లేదో, ఆత్మముఖ్యం ఎంత లోతులో ఉందో ఆ లోతులోకి నీ ధ్యానం చేసి, నీ ప్రాణాయామం చేసి, సత్పురుషులు సహవాసం చేసి, అవతార పురుషుల్ని, మహర్షుల్ని, మహాత్ములను ఆరాధించి, అది అష్టావతారాన్ని ఉపాసించి, నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళని గౌరవించి, వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుని ఏం చేయాలి. ఈ హృదయంలో నీ హృదయం యొక్క లోయల్లో ఎంత లోతులో, ఎంత డీప్లో, ఆ వస్తువుల్లో అంత లోతులోకి నువ్వు ములగలిగితే, వెళ్ళగలిగితే, ఉండగలిగితే, నిలబడగలిగితే ఆ వస్తువు నీకు అందుతుంది. ఆ వస్తువుకి మరణం లేదు. అప్పుడు తెలుసు నీకు కావు లేదన్న సంగతి. ఆ వస్తువు నీకు తెలిసాక ఎలా ఉంటుందటండి, అయ్యో నాకు తెలియదు కదా, దుఃఖపడిపోయాను, టైం వేస్ట్ చేసేసుకున్నాను, ఎనర్జీ వేస్ట్ చేసేసుకున్నాను, అనవసరంగా దుఃఖపడిపోయాను అనుకుంటావు. ఒకవేళ ఆ వస్తువు తెలిసేప్పుడు నీకేమైనా కొంచెం దుఃఖం మిగిలితే నీ దుఃఖం అంతా ఆనందంగా మారిపోతుంది. అది జ్ఞానం యొక్క వైభవం అవుతుంది. అంటే నువ్వు మమకారంతో పనిచేస్తే నేను బంధిస్తుంది, మమకారం లేకుండా పనిచేస్తే నేను బంధించదు. డాక్టర్ గారు ఉన్నారనుకోండి, మన చేతిలో ఏదైనా తేడా వస్తే చేయి తీసేస్తారు. దొంగవాడు కూడా మన చేతిలో ఏదైనా బంగారం ఉంటే ఆ బంగారం తీసుకోవడం కూడా చేయి నడిచి ఇస్తుంది. దొంగవాడు కూడా డాక్టర్ గారు చేయి తీసేస్తారు, దొంగవాడు కూడా చేయి తీసేస్తాడు. అది దొంగవాడికి పాపం వస్తుంది కానీ డాక్టర్ గారికి పాపం రాదు. ఇద్దరు చేసి చేశారు. ఏం తలంపులో తేడా, ఏంటో తేడా, తలంపులో తేడా. అంటే నువ్వు మమకారంతో చేస్తే నేను బంధిస్తున్నాడు, నేను పనిలో మమకారం లేకుండా చేశాను ఒక ఏం బంధించడు. ఓ అర్జున, ఓ అర్జున, నువ్వు అహంకారం లేకుండా మమకారం లేకుండా మూడు లోకాలను కలిసి బుడిచేసి ఇంత పాపం అంటాడు. నీ కౌరవ సంఘమే కాదు, అహంకారం లేకుండా నువ్వు మమకారం లేకుండా సత్వత్వం లేకుండా మూడు లోకాలను కలిసి బుడిచేసిన మీద పాపం అంటాడు. నువ్వు కట్టలేని కర్మ చేస్తాడు నేను బంధించదు. అయితే నువ్వు పని నేను బంధించదు. ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల నేను కలంపు నేను బంధిస్తాను. కట్టం లేకుండా ఒక మనిషి పని చేస్తున్నాడు అనుకున్నా అది పని చెయ్యిన వాడితో సమానం. వాడు లక్ష మందిలో కూర్చున్నా ఏకాంతమానం ఉంటాడు. మన ఇంట్లో గదిలో తలుపులేసి కూర్చున్నా ఏరియాలోని సంతానంతా మన బొడలో ఉంటుంది. ఆ ముసల్తనం కూడా మంచిగా చెడ్డదేం కాదు, భక్తిగా అభివృద్ధిలోకి రావచ్చు. మీరు ఎట్టి ఊళ్ళో గుర్తుంటారనుకుని ఇంట్లో మిమ్మల్ని ఏమనుకోరు, మీ పని ఏమో ఇంట్లో ఉండదు. మీ దగ్గర మీ సహపాటు పెడతారు, ఇంట్లో కూర్చుని కాదు ఇక్కడ గుర్తి కాలక్షేపం చేస్తుంది. కానీ ముసలి వాళ్ళు అలా చేయరు, జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని వాళ్ళు నరకం చేసేసుకుంటారు. అది బ్రెయిన్ మనం ఏదో పని చేసుకోకపోతే దేహయాత్ర కూడా జరగదు. క్రమవృత్తి గారు చెప్పిన వాక్యం గుర్తు పెట్టుకోండి, ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు, అహం వృత్తిలో ఉండకుండా మన దేహం పనిచేస్తున్నా, ఇంద్రియాలు పనిచేస్తున్నా, నేను చేస్తే ఇంకా కలం పోటీ తీసేస్తే సరిపోతుంది. మనకు తెలియకుండా మనకు మోక్షం వస్తుంది. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారు, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. అదే భగవంతుడి పట్ల గౌరవం కలిగి ఉండండి. భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన వాక్యం వేరు కాదు. మంచి చేసిన వాడికి దుర్గతి లేదు కానీ కృష్ణుడు చెప్పాడు అనుకోండి, అదే హృదయమే. అంటే మనం ఏం చేస్తామంటే హృదయంలో ఏంటంటుంది, నోరుతో నోరు చేస్తాం, చేస్తూ దగ్గర చేస్తాం, మనకి చిత్తశుద్ధి కలగదు. భగవంతుడు తన హృదయంలో ఉండేదో అదే నోరు పేరు చెప్తాడు, నోరు పేరు చెప్పింది చేస్తాడు చేస్తాడు. వాడు నిదానంగా ఉంటాడు, నీరు యాకంగా ఉంటాడు. వాడు మనస్సు వాక్కు చేత, మనస్సు వాక్కు చేత మూడు యాకంగా ఉంటాయి. మనకి మనసులో ఒకటి ఉంటుంది, వాక్తో ఒకటి తింటాం, చేతితో ఇంకో పని చేస్తాం. మనకి మీరు సమానంగా ఉంటాయి, యూనిఫామ్గా ఉంటాడు కదా. ఒకవేళ మీరు ప్రాణాయామం చేయలేకపోతున్నారు అనుకోండి, సత్పురుషులు సహవాసం చేయండి. అదే ఎక్కువ ధ్యానం చేయలేకపోతున్నారు అనుకోండి, సత్పురుషులు సహవాసం చేయండి. అంటే రమణ మహర్షి గారు అన్నారు, సత్పురుషులు సహవాసం ఎటువంటి పెట్టండి. ఆ సత్పురుషులు ఏం చేస్తారండి, బజార్ దగ్గర ప్లాట్ ఆడేకుంటారు అక్కడ వచ్చి మన ఆడే ఆడే తీసుకుంటారు అక్కడ. ఆ ముసలివాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే కుట్టిస్తారు అక్కడ వచ్చి వాళ్ళు మనకు ఆడే తిరుగుతారు బట్టలు అజర్వ్ సత్పురుష సహవాసం. అంటే మీరు కష్టపడి సాధన చేయలేకపోతే సాధు సంరక్షణ చెయ్యి, సత్పురుషులు సంరక్షణ చెయ్యి. న్యాచురల్గా ఏ రక్తం అనుకోండి, తెలియజేనక్కర్లేదు, చీలించేనక్కర్లేదు. సత్పురుషుల సహవాసం నార్మల్ ఏది, న్యాచురల్ ఏది లాంటిది. వాళ్ళు లైబ్రరీ మీ మీద పనిచేస్తాడు, నేను తెలియకుండా మీ యొక్క దేవతలు రాలిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సత్పురుషుడు సహవాసం చేస్తావో ఆ విషయాన్ని నిజించలేకపోయినా వాళ్ళు నిజించి పెడతారు. వాడు సత్పురుషుడు ఏదైనా పని ప్రారంభించారనుకోండి, అది చేయలేకపోతున్నారనుకోండి, సత్పురుషుడు సహవాసం మీరు చేశారనుకోండి, మీరు మొదలుపెట్టిన పని మధ్యలో ఇది పెట్టకుండా ఆయన పూర్తి చేసేస్తారు. అది వాళ్ళు సత్పురుషుడు, వాళ్ళు సద్ద God has created some souls to live for others. హిందులో జాగ్రత్తగా ఉండాలి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరుచు వాక్యాలు మాట్లాడకండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రేయర్ అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్. పరుచు వాక్యాలు మాట్లాడకండి. మీరు మాట్లాడేది సాక్తగా, స్వీర్తిగా, సాక్తగా మాట్లాడండి. సాక్తగా ఉండాలి, స్వీర్తిగా ఉండాలి, సాక్తగా ఉండాలి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇతరుల లోపాలను చూస్తూ ఉంటాం అనుకోండి, ఆ లోపాలు చూస్తే మనం చనిపోతాం అనుకోండి. ఇంకా మన లోపాలు ఎప్పుడు చూసుకుంటాం? మన లోపాలు అంటే చూసుకుని వాటిని ఎలిమినేట్ చేసుకుంటే మనం బాధపడతాం. ఇతర లోపాలను నిరంతరం చూసుకుంటే మీ లోపాలను ఎప్పుడు చూసుకుంటావు, ఎప్పుడు మీరు బాధపడతావు, ఎప్పుడు వాటిని ఎలిమినేట్ చేస్తాం అంటే నీ బాధపడతాను. నీకు ధైర్యం జనాలు రామలింగాన్ని కొత్త దేవరాలు మాట్లాడేగారు మోక్షం ఎలా వస్తున్నాను, నేను పోతే మోక్షం వస్తున్నాను. అలాగే ఈ నీతి హైకోర్టు అడ్రస్ చేద్దాం అన్నారంటే, నీళ్ళు లేకపోతే హెల్మెట్, వర్క్ లేకపోతే హార్స్, ఈ పని చేయడం గుర్రం లాగా పని చేయి, జీవించడం సన్యాసురాలు జీవించు. మీకు మోక్షం దగ్గరకు నీళ్ళక్కర్లేదు, మోక్షం వచ్చింది భరిస్తుంది. దైవీ గుణాల దగ్గరకు నీళ్ళక్కర్లేదు, దైవ ఆ దైవీ గుణాలు వచ్చి నేను భరిస్తాయి. నైతి దీవుల దగ్గరకు నీళ్ళక్కర్లేదు, నైతి దీవులు వచ్చి నేను భరిస్తాయి. ఇప్పుడు ఈ సన్యాసురాలు జీవించి గుర్రం లాగా పనిచేస్తుంది. అరుణాచల శివన్, అరుణాచల శివన్, అరుణాచల శివన్, అరుణాచల సరే రిమెంబరెన్స్ వల్ల కూడా మోక్షం. మీకు ఫేవరెట్ గా ఎవరొకరు ఉంటారు కదా, ఫేవరెట్ గాళ్ళు కృష్ణుడు రాముడు వెంకటేశ్వర స్వామి శివుడు ఎవరొకరు ఉంటారు కదా, కాన్స్టెంట్ గా దేవుడు మీరు రిమెంబరెన్స్ చేపెట్టుకున్నా మీకు మోక్షం వస్తుంది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల మొత్తం మీద ఎవరిని సాధన చేసినా, ఎవరిని పూజలు చేసినా, ఎవరిని యజ్ఞాలు చేసినా, ఎవరిని యాగాలు చేసినా దేవుని అనుగ్రహం లేకుండా మోక్షం రాదు. ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా కర్మఫలం కాదు. ఈ చిత్రం కొన్ని తగ్గిపోయింది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచలమునకు స్మరించు అరలాహము నిర్మూలించు అరుణాచల శక్తిశుద్ధి లేకుండా మోక్షం కలగదు. శక్తిశుద్ధి అనే గేటులోంటే మనం నిర్వాంసుకంలోకి మోక్షసుకంలోకి ఎంటరాదు వాడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల నీరు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి శిశు కరుణింపు అరుణాచల గిరిగోపమైన శ్రీ కరుణా సముద్రమా. మీరు ఎవరైనా వెంకటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంకున్నప్పుడు గుర్తు పెట్టుకోండి, సరిగ్గా వెంకటేశ్వర స్వామిని తీసినప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నారో లేదా మీ కోరికను ధ్యానం చేస్తున్నారో తీసుకోండి. ఒకసారి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కడతారా ఉంటారు, ఎప్పుడైనా తిరుమల కడతా ఉంటారు కదా, వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నారో లేదా మీకున్న కోరికను ధ్యానం చేస్తున్నారో ఒకసారి తీసుకోండి. మీరు గిరిరూపమైన కరుణా సముద్రమా, గిరిరూపమైన కరుణా సముద్రమా, కృప చేసిన నీయలేమో అరుణాచల ఏమీ కోరుకోకపోతే కోరికలన్నీ నెరవేర్చి మాకు ఇస్తాడు. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే దేవుని అనుగ్రహం ఉంటే కూడా కోరికే పరిమితం అయిపోతుంది. కృష్ణుడు మూడేమో విడిచిపెట్టద్దన్నాడు, మూడు విడిచిపెట్టనున్నాడు. ఎన్ని దాని తపస్సును విడిచిపెట్టద్దన్నాడు, డిజైర్, యాంగర్, గ్రీడ్, ఈ మూడు అతను విడిచిపెట్టమన్నాడు. చెయ్యించవలసిన డిజైర్, యాంగర్, గ్రీడ్, ఈ ప్రాక్టీసవలసిన యజ్ఞము, దాన దాని తపస్సు. రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేశాడు, ప్రాక్టీస్ చేయమని చెప్పి ప్రాక్టీస్ చేశాడు. ఈ ఈశ్వర నాట్యం, సర్వేశ్వరుని కమ యొక్క ఆజ్ఞం, పరమాత్మ యొక్క ఆజ్ఞం. ఇది లోపమైనట్టు కరుణా సముద్రమా, ఇది లోపమైనట్టు కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలున్నాం అరుణాచల. లోకంలో పర్మనెంట్ గా ఉంది ఒకటే, అది మోక్షం. మీకు అది ఏది పర్మనెంట్ కాదు. నీ గౌరవం కానీ, నీ వెల్త్ కానీ, నీ హెల్త్ కానీ ఏది పర్మనెంట్ కాదు. నీ రాజ్యం కానీ, నీ అధికారం కానీ, నీ పవర్ కానీ, నీ అకాడమిక్ స్టేటస్ కానీ, పొలిటికల్ స్టేటస్ కానీ, సోషల్ స్టేటస్ కానీ ఏది పర్మనెంట్ కాదు. ఇక పర్మనెంట్ అలా మోక్షం మాత్రం ఆ ఒక్క వాక్యం గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఆ మోక్షం ఈశ్వర అనుగ్రహం లేకుండా మనం మన తెలియచేతలలో దాన్ని పొందలేము. కేవలం మన ప్రయత్నం వల్ల దాన్ని పొందలేం. ఈశ్వరానుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడం. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల ఒకడవో ఒకడవో నీ మాయమనరించి ఒకడవో ఒకడవో నీ మాయమనరించి వచ్చి వారు ఎవరు నీ జాలము అరుణాచల ఏటువంటిదే జీవించాలి అని శాస్త్రం చెబుతాము. ఏటువంటిదే జీవించడంటే అహం వృత్తి లేకుండా, అహం భావన లేకుండా, వ్యక్తి భావన లేకుండా పాలసైన పక్కన పెట్టి జీవించడమే అదే తపస్సు, అదే నిద్రం. విష్ణుకి నాలుగు చేతులు ఉంటాయి, వ్యాసుడికి రెండో చేతులు ఉంటాయి. చేతులే తేడా కానీ ఇది కూడా విష్ణుతో సమానం. ఎవరు వ్యాసుడు అంటే రెండు చేతులు పైకెత్తి మనకు జీవించి మీరందరికీ నమస్కరిస్తూ తెలుస్తున్నానంటాడు వ్యాసుడు. మా రెండు చేతులు పైకెత్తి మీరందరికీ నమస్కరించి నేను అందరూ ప్రార్థిస్తూ మీకు తెలుస్తున్నాను. ధర్మాన్ని ఆచరించండి. ధర్మాన్ని ఆచరిస్తే మీకు మెటీరియల్ ప్రాస్పరిటీ వస్తుంది. మెటీరియల్ ప్రాస్పరిటీ కాదు, మొత్తం కూడా వస్తుంది. నా చేతి పైపెట్టి మీ జోడించి నమస్కరించి తెలుస్తున్నాను, తల ఉంచి తెలుస్తున్నాను అంటాడు యాదవ్యాసుడు. ప్రాక్టీస్ ధర్మం, ప్రాక్టీస్ ట్రూత్, సత్యం లేదా ధర్మం సరే ప్రాక్టీస్ ట్రూత్. మీకు మెటీరియల్ ప్రాస్పరిటీ వస్తుంది, మీకు మరణం అంటే మొత్త సుఖాన్ని పొందుతాను. నమో వెంకటేశాయ అంటే వెంకటేశ్వర స్వామి స్తోత్రం చేయటం వల్ల మనం పవిత్రం అవుతాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆయన రూపాన్ని ధ్యానించండి, ఆయన నామాన్ని స్మరించండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ ఈ నాలుగు అక్షరాలు చాలు. నారాయణ 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 నారాయణలో నాలుగు అక్షరాలు ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్ష నాలుగు సమకూడతాయి. నారాయణ నాలుగు అక్షరాలే. నారాయణ 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 నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ ఓం నమో నారాయణాయ. ఈ శ్రీమంతుడు ఈ మంత్రం అంతా అనుకునే శక్తి రాయబోయి నాలుగు అక్షరాలే కాదు. నారాయణ 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 వైష్ణవులు నారాయణ మంత్రాన్ని మంత్రరాజం అంటారు. సర్వధర్మాన్ పరిచర్య ఏకం శరణం ప్రజ అనంత సర్వపాపేభ్యో మోక్ష ఇష్టాన్ని నా సిద్ధ అది సర్వశ్లోకం అంటారు వైష్ణవ సాంప్రదాయంలో. దీన్ని శ్రీమంత్రం అంటారు, దాన్ని సర్వశ్లోకం అంటారు వైష్ణవ సాంప్రదాయంలో. అంటే భగవద్గీత నిలుస్తూ చెప్పాడు పరమాత్మ సర్వధర్మాన్ పరిచర్య ఏకం శరణం ప్రజ అహం సర్వపాపేభ్యో సర్వపాపేభ్యో మోక్ష ఇష్టాన్ని నా సిద్ధ ఎందుకు దుఃఖపడతాను. రక్షించేవాడు నేను ఉండగా, రక్షకుడు నేను ఉండగా ఎందుకో ఇవన్నీ దుఃఖం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. రెండు వచ్చాలు రాసుకోండి. రిమంబర్ ఆల్ ది గుడ్, ఫర్గెట్ ఆల్ ది బ్యాడ్. రిమంబర్ ఆల్ ది గుడ్, ఫర్గెట్ ఆల్ ది బ్యాడ్. ఈ రెండు వాక్యాలు రాసుకుని ఈ వాక్యాల మీద గమనించండి. రిమంబర్ ఆల్ ది గుడ్, ఫర్గెట్ ఆల్ ది బ్యాడ్. Thank you.